This is a speech not for fame. This is a speech not for money. This is a speech not for publicity. This is a speech with a purpose. ప్రత్యేకమైన గౌరవాలకన ఈ దండలు వేయటం కానీ ఇక్కడ నేను చెప్పే మాటలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అదే వాళ్ళు పొద్దున్న 9 ఒక మా ఇంటికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రచారం చేసే వాళ్ళందరూ మా యేసుక్రీస్తుని తెలుసుకోండి, మీ లేకపోతే మీకు మార్క్స్ మీద వాళ్ళు చూసినా సర్వమతాలకి సమానాయం ఉంటారని మా మేరభాగం మీరు స్మరించుకోండి, మీకు మార్క్స్ వచ్చేస్తున్నా వాళ్ళు చూసినారు. అలాగే రమణ మహర్షి గారిని స్మరించుకోండి, మీరు మోక్షం వచ్చేస్తాం మీరు చెబుతున్నారు అని అన్నారు. పొద్దున్న సరిగ్గా 9 నేను భోజనాన్ని నిర్మించడం వచ్చాను. రమణ మహర్షి గారిని స్మరించుకుంటే చాలు, మీరేం అక్కర్లేదు, మీకు మోక్షం వచ్చేస్తాను, నేను ఎక్కడైనా చెబుతానంటే మీరు విన్నారు, మీకేమైనా ప్రమాణం అంటే దానికి ఇష్టమే మనం స్మరించుకోవచ్చు. నేను ప్రతి ఆదివారం వచ్చే భక్తుల్లో మీరు రమణ భక్తులు కాదని నేను కంపల్షన్ చేశాను. నేను నారాయణ నామం చేస్తాను, శివనామం చేస్తున్నాను, కృష్ణనామం చేస్తున్నాను. ఒకవేళ రమణ మహర్షి గారు అంటే ఇష్టం ఉండి వాళ్ళు స్మరించుకుంటే నేనేమన్నా అద్దేటండి. అప్పుడు నేను చెప్తాను, రమణ మహర్షి గారే చెప్పలేదు నన్ను స్మరించుకుని మీకు మోక్షం ఇచ్చాను, అట్లా నేను ఎలా చెప్తానని చెప్తాను. ఇష్టమే మేము స్మరించుకుంటున్నాం అంటారనుకోండి, స్మరించుకోనని చెప్తాను. మేము ఆ రూపం మీద వాళ్ళకి భగవాన్ చెప్పిన థీసిస్ ఏంటంటే హూ యామ్ ఐ, నేను ఎవడని, నేను ఎవడనే ప్రశ్న వేసుకుని విచారణ చేసుకోమని చెప్పాడు. కానీ రమణ రమణ అంటూ కూర్చోమని చెప్పాడు, విచారణ చేసుకోమని చెప్పాడు. మీయామై మీన్స్ వాట్ ఈజ్ ద ట్రూత్. నేనెవరినో నాకు తెలియటం లేదు కాబట్టి, ఈ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి, ఈ మనస్సు నేను అనుకుంటున్నాను కాబట్టి, నా స్వరూపం నాలో ఉన్న పరమార్థం గురించి నాకు తెలియదు కాబట్టి, అది తెలుసుకోవటం కోసమే నేను ఈ జన్మలో వచ్చాన్న సంగతి కూడా నాకు తెలియదు కాబట్టి, అంటే నేను ఎవరినన్న ప్రశ్న వేసుకోమన్నాడు. నేనెవడన్న ప్రశ్నకు అర్థం ఏంటంటే తన స్వరూపాన్ని తనం తెలుసుకోవడానికి సహాయపడుతున్న నేనెవడన్న ప్రశ్న. అంతేకాని ఎవరో త్యాగస్థుని అడిగిన దానికి ఏదైనా భగవాన్ చెబితే అది మనం సారి తెగే వరకు సారి దిగు. భగవాన్ విచారణ మార్గం చెబుతున్నారు అని చెప్పి విచారణ మార్గం ఏం మాట ఏం తెలియదని స్వామి, విచారణ మార్గం తెలియదు మాకు, ఏది మీ ఎందుకు మాకు ప్రీతి, మేము రమణ రమణ అనుకుంటాం, మాకు మిగతా బడరు, మాకు ఏం తెలియదు అని భగవాన్ దగ్గర అంటే సరిసరి సరిసరి అంటే ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అని అర్థం. ఆయన ఏమేమో మాకు తెలియదు, ఉపదేశాలు ఏముందో మాకు తెలియదు, నేనేం పుస్తకాలు చదువుకోలేదు, ఇది నేను రమణ రమణ అనుకుంటాంటే ఇది చేత కాదు అన్నారు అనుకోండి. వాళ్ళ మనస్సు నిదానం మార్చడం కోసం, ఏకాగ్రత కోసం సరిసరి అలాగే చేసుకుంటాం. అంటే ఆయన అర్థం ఏంటంటే ఆయన పబ్లిసిటీ కోసం అలా చెప్పాడు. నా మాత్రం చిన్న విషయం కూడా మనం అర్థం చేసుకోబెట్టాలి. అది ఎందుకు చెప్తున్నాడు, ప్రకృతి జీవుడని కొంతమంది అంటారు. వాళ్ళకి ఈ ప్రకృతి నుంచి బయటికి వెళ్ళడం చెప్పారు రామకృష్ణ. వాళ్ళని మీరు రంపం పెట్టి కూర్చేయండి, ఆ ప్రకృతి కోసం వాళ్ళకు పోవాలని చెప్పారు. వీళ్ళకి భర్త జీవులు వీళ్ళకి ఏం పని లేదు మామూలు. మళ్ళీ జైలుకి వెళ్ళటం అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ రా బయట విడిచిపెట్టగానే దొంగతనం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళి వెళ్ళిపోతారు, చావుగానే మళ్ళీ పొట్టుకొనిపోతారు, మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళీ పోతారు. అది మంచి జన్మ కావచ్చు, చెడు జన్మ కావచ్చు, ఈ ప్రకృతి నుంచి బయటపడతారు. ఇందులో రహస్యం ఏంటంటే మన కళ్ళకు కనిపిస్తున్నది ప్రకృతి, ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలే ప్రకృతి కాదు, ఈ గాలి నీరు ఇదే ప్రకృతి కాదు. కృష్ణుడు ఏం చెప్పాడంటే నీ మనస్సు నీ అహంకారం కూడా ప్రకృతి. ఏ దేవుణ్ణి ప్రార్థించినా, ఏ గురువుని ఆరాధించినా, ఏ మతంలో నువ్వు పుట్టినప్పటికీ మనిషి ఏంటాలని ఏదో మతంలో పుడతాడు. మతం లేకుండా ఏ మనిషి ఉండదు, వాడు నాటికి వస్తుంది వేరే విషయం. మనిషి ఏం తర్వాత ఏదో మతంలో పుడతాడు, మతం లేని మనిషి ఉండదు. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పటికీ మనం ఏ జన్మలో ఉన్నప్పటికీ ఇవాళ జన్మలో ఉన్నాం, రేపకం ఈవేళ చుట్టాలు ఏది వచ్చే జన్మలో చుట్టాలి, ఈవేళ స్నేహితులు వరకు వచ్చే జన్మలో అది చెప్పాలి. అయితే ఒకటి ఇక్కడ నూటికి నూరు పాలు యథార్థమైన విషయం ఒకటి చెబుతాను. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారంటే ప్రధానం కాదు. ఎంతకాలం అయితే మీ అహంకారం ఈ ప్రకృతిని దాటలేదు, ఎంతకాలం అయితే మీ మనస్సు ఈ ప్రకృతిని దాటలేదు, అంతకాలం ఆ జీవుడు ప్రకృతిలోకి వస్తుంది ఉండవలసింది. ఇది మీరు ఇంటికెళ్ళి పుస్తకంలో రాసుకొని మీకు అనుమానాలు కాదు, మీకు అర్థమవుతుంది. ఎవరు మీకు సహాయం చేయరు, సెల్ఫ్ అండర్స్టాండింగ్ లేకుండా సెల్ఫ్ రియలైజేషన్ ఎవరికి కావాలి? కొంతమందికి సామర్థ్యం ఉంటుంది, అలాగే ఆ సామర్థ్యం బుద్ధిపరంగా కొంతమంది ఉంటుంది. ఏది విషయం చెప్పింది కాస్త ఆలోచించండి, అంటే వాళ్ళు ఆలోచించడానికి ఇష్టపడదు. ఇంకా ఆలోచన కోసం మీరు ఎఫర్ట్ కావాలి. ఏమండి అదొక మాకు తెలియదు. భగవంతుడు చెప్పనివ్వండి, ఆచార్యస్వాములు గారు చెప్పనివ్వండి, రమణాచార్యులు చెప్పనివ్వండి, ఇక రామానుజాచార్యులు చెప్పనివ్వండి, ఆత్మ గురించి మీ బుద్ధికి కొంతవరకు అవగాహన కాకపోతే ఆత్మజ్ఞానం మటుకు ఏ జన్మలోనూ ఏ లోకంలోనూ రానే రాదు. దీనికి మీకు ఎవరు ఏ దేవుడు ఏ దేవత సహాయం చేయాలి, అది ఏ విద్య ఉంటుంది, సహకారం ఉంటుంది. మనం ప్రకృతిని దాటేనా లేదు, ఎవరి హృదయానికి వాడే సాక్షి. దీనికి రుజువు లెక్కలేదు, సాక్షి లెక్కలేదు, నేష్టి కోటికే లెక్క. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు మీరు ఎదురుకుండా పెట్టుకుంటాం. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలకు సరిపడి నా హృదయం ఉండాలని చూసుకుంటాం. లేదనుకోండి, నేను ప్రకృతిలోకి వచ్చాను, మళ్ళీ పాము కింద పుట్టొచ్చు, లేదా ఇంకొక మనిషి కింద పుట్టొచ్చు, లేదా వేరేవాడి కింద పుట్టొచ్చు, లేదా ఏం కంటాక్ట్ ఆఫీసర్ గారి ఇంటి కడే పుట్టొచ్చు, అది వేరే విషయం. ఎలా అయినా వాడు ప్రకృతిలో బంధించబడతాడు. ఎనభై సంఖ్యలైనా సంఖ్యలు, ఇతర సంఖ్యలైనా సంఖ్యలు, బంగారపు సంఖ్యలైనా బంగారం తోటి మీరు సంఖ్యలు చేసి నా చేతులు కట్టేస్తారనుకున్నది బంగారమే. అదొకటి ఎంత బాగుంది, ఎంత బాగుంది అనుకుంటారు. పోలీసులు వచ్చి నన్ను బంగారపు సంఖ్య తీసి చేతులు కట్టేసి నన్ను స్టేషన్ తీసుకెళ్తున్నారనుకోండి, అదొకటి ఎంత బాగుంది, ఎంత బాగుందో సంతోషిస్తాము, ఏడుస్తాము. అంటే ప్రకృతి ఉపవాసం ఉన్న వాళ్ళని, ఆ బద్ధ జీవిని ఎవరు కాపాడలేదన్నారు రామకృష్ణ. వాళ్ళ ప్రకృతి చక్రంలో అలా తిరుగుతూ ఉండవలసిందే. ఒకవేళ పరాది పడి ప్రమాదం పడి మీరు అలా వెనకాల వెళ్తే మిమ్మల్ని కూడా చక్రం లాక్కుపోతారండి. మీకు వివేకం లేకుండా మీరు ఏ ప్రమాదంలో పడ్డారా, ఆ సుడిగుండంలో పడిపోవచ్చు. మీరు ఎలా ఉంటుందంటే, రామానుజాచార్యుడు శ్రీరంగంలో మకాం వాడు 120 సంవత్సరాలు జీవించాడు రామాను, 125 సంవత్సరాలు. అప్పుడు కూడా 120 సంవత్సరాలు కూడా ఆయన ప్రాణం పోతాడు. పరమేశ్వరుని ప్రార్థించడం శరీరంలో ఎంతకాలం ప్రార్థించాం, మనం అలా ప్రార్థించాం. ఇది మన శరీరం ఏదైతే పొద్దున ఇబ్బంది అవుతుంది కదా. ఆ రామానుజు ఎక్కువ కాలం ఎక్కడికైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళేవాడు, కానీ మకాం ఏంటంటే శ్రీరంగం. శ్రీరంగం ఎక్కడైనా పిలిచిన పలికడు మకాం. అక్కడ ఏమైంది, అక్కడ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పెరుమాళ్ళు దర్శించి వెళ్ళేవాడు. మనం దేవుడు దేవుడు అంటాం, వైష్ణవులు ఏమంటారంటే పెరుమాళ్ళు అంటారు. వాళ్ళు దేవుడు అంట, పెరుమాళ్ళు అంటే పెద్దవాడు. ఆయన ఉదయం సాయంత్రం దర్శించి వెళ్ళేవాడు అన్న. కానీ ఇక్కడ చిన్న విశేషం ఏం జరిగిందంటే, నిమ్మది నిమ్మదిగా రంగనాథుని ఓడించాడు రామాను. దేవుని ఓడించాడు, దేవుని ఓడించాడు, ఓడించాడు. ఎలా ఓడించాడు, ఈ జనాలు ఏం చేశారు, రంగనాథుని చూసేవాళ్ళు తగ్గిపోయారు, రామానుజుని చూసేవాళ్ళు పెరిగిపోయారు. కానీ అది ఊళ్ళో ఎవరో పట్టించుకోలేదు, శ్రీరామ ఎవరికి ఏం బాధపడి మహానుభావుడు దర్శనం చేసుకోవడానికి నాకు ముందు వస్తున్నారు. కానీ ఎక్కడైనా పేచీలు డబ్బుల్లోంచి వస్తాయి, తల్లికి కూతురికి కూడా డబ్బుల్లోంచి వస్తుంది పేచి. వాళ్ళు మీకు చెప్పాడు రామాయణం, ప్రపంచం ఉన్న మాయనంతా కూడా తీసుకొచ్చి డబ్బు అనే 2 అక్షరాల్లో తీర్చాడు భగవంతుడు. ఈ అచ్చటి స్వాములు ఏం చేశారు, ఏడు మనకి జనం తక్కువ వస్తున్నారు కోరిన రోజు వాడు రామానుజుని చూడటానికి ఎక్కి పెడుతున్నాడు. వీడు ఎంతటి వాడు కలిగి దేవుని ఓడిస్తున్నాడు. అందులో పెద్ద అచ్చటి ఏం చేశాడంటే, మనకు వచ్చే ఆదాయం తగ్గుతుంది అంటే రామానుజుని చంపేస్తే మంచిది అని. డబ్బు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది మీరు ఆలోచించి. ఈ అచ్చటి దాన్ని ఏమో అపకారం చేయదు. పైగా రంగనాథుడి దండం పెట్టి అచ్చటి వాడికి భగవంతుడికి అర్చన చేసినాడు, ఆయనకు కూడా దండం పెట్టాడు రామాను. ఇంకే నువ్వు గేటు దగ్గర కాపలవాడు ముందు నిన్ను పట్టుకోవాలి. అతనికి ఏం గుడ్డు పుట్టింది, రామానుజుని ఏదో రకంగా చంపేస్తేనే కానీ మనకు వచ్చి పైసాలు దొరకదు, మనకు పైసాలు తగ్గిపోతాడు అని చెప్పారు. రామానుజుని ఏదో రకంగా చంపాడు, దానికి ప్లాన్. ఇది కథ చెప్పడం కోసం మీకు నేను కథ చెప్తాను. ఇక్కడ చిన్న మాట ఆ మాట కోసం మీకు ఎంత చూపు చంపడానికి నిర్ణయం చేసుకున్నారు రామానుజుని. ఎవరో పెద్ద అర్చక స్వామి పెద్దవాడు, ఎలా చంపుతాం, రోజు మీరు చంపటం చంపేయాలి, గౌరవంగా చంపాలి, చంపడం కాదు. ఎలా చంపాలి, రోజు మీరు చంపకూడదు, అది 10 మంది కర్రలు పెట్టి కొట్టించి చంపకూడదు, గౌరవంగా చంపాలి, చంపినట్టుగా కనపడకూడదు, చచ్చకూడదు అని బాగా ఆలోచించి ఆలోచించి బాధ్యతతోటి ఏమని చెప్పాడంటే, వచ్చి నాకు వచ్చి ఆదాయం కొంచెం తగ్గుతాను, రామానుజుని చంపాలనే సంకల్పం నాకు వచ్చింది. మీరు మహానుభావులు నా ఇంటికి భోజనానికి దయచేయండి, నేను చెబుతాను ఆయన భోజనానికి వస్తాడు. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తామంటే, అన్నంలో విషయం కల్పించి అంటే తిన్న 1 గంట 2 గంటల్లో చచ్చిపోయేలేదు, విషయం కల్పించి తయారు చేసి అని వచ్చాక ఉండింది కానీ విషయం అక్కడ తయారు చేయ అని అచ్చక స్వామి గారు భారీతో చెప్తే, నేను అలాగే చేయించు, దానికి ఎంత న్యాచురల్గా ఉండదు, నేను భర్త ఆదాయం తగ్గుతాను, మరి ఆవిడకి తగ్గినట్టే కదా, ఇలాగే అందరికీ దానికి ఉండదు, కొన్ని అలాగే చేస్తాను, మామూలు మంచిది కదా. అప్పుడు అన్న అతని అచ్చక స్వామి గారు ఈ మాట కోసం చెప్తున్నాను, నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నీలాంటి భార్య నాకు దొరికిందన్న, నేను ఎవరు కాపాడతాను చెప్పండి. నేను పూర్వజన్మంలో ఎన్ని జన్మల నుంచి పుణ్యం చేసుకొస్తాంటే పుణ్యం చేసుకొస్తాంటే నీలాంటి భార్యని పెరిమాళ్ళు నాకు ప్రసాదించాను. కానీ మనకెందుకు పోయి చంపడం అంటున్నా, నేను నోట్లో మాట బయటకు వచ్చి నువ్వు అనుకుంటున్నాను. అంటే భవిష్యత్తులో ఎన్ని జన్మలిస్తే నువ్వే నాకు బాధ్యతలు ఉండాలి. ఈ మాట కోసం వాళ్ళు ఎవరు కాపాడతారు? ఏ దేవుడు వాళ్ళని కాపాడతారు? వీరేది పిలిచాడు, రామానుజుడు వచ్చాడు. ఆ ప్రశాంతమైన మూర్తి, నిర్మలమైన ఇంద్రియ, ఇంద్రియ వాసన లేని మనిషి, సామాన్య ప్రజానీకం కోసం కుల మత భేదం లేకుండా తన 120 సంవత్సరములు జీవితాన్ని ఖర్చు పెట్టిన మనిషి భోజనానికి వచ్చాడు, ప్రశాంతంగా కూర్చాడు. అందులో విషయం ఉందని రామానుజుడు ఆ ముఖం చూసేటప్పటికి ఎంత మహానుభావాన్ని మనం సంపేస్తున్నాం. ఆ కళలో ద్వేషం ఎలా ఉంటుందో కనపడటం లేదు, అసూయ అనేది ఎలా ఉంటుందో కనపడటం లేదు. కామ వాసన కానీ క్రోధ వాసన కానీ ఆ కళ నుంచి బయటకు రావటం లేదు. ఆ కళ నుంచి ఆ ప్రవాహం లేదా కాంతి బయటకు వస్తుంది. మనమే ఏమైనా కొన్ని కోపం కనిపిస్తుంది, ఏమిటి ఆ ప్రశాంతమైన కళ్ళు ఎంత లోకోత్తర పురుషుని చంపబోతుంది అని ఒక్కసారి కల కానీ వడ్డించి మీరు ఏం చేశారు అత్యుత్సవం? అది విషయం తయారైపోయింది, ఫుడ్ తయారైపోయి అత్యుత్సవం తెలిసి ఈయన ఏం చేస్తున్నాడు? ఆ పక్క గదిలో తిరుగుతున్నాడు వాడు. ఎలా లోపల భయం ఉంటుంది కదండి. అందుకే ఏదైనా చెడ్డ పని చేసినామని పోలీసులు ఏం చేస్తారంటే ముందు ఆయన గుండె పరీక్ష చేస్తారు. ఆ ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన మనిషికి గుండె కొంచెం వేదంగా కూడా అన్న వడ్డించేమన్నాడు. కానీ అక్కడ కూర్చోడు, అక్కడ విస్తరలేదు కూర్చోడు, ఆయన గంతు కూర్చోడు, బయట వరండాలో తిరుగుతున్నాడు. ఈ పాటి 2 ముద్దలు తింటాడు, 3 ముద్దలు తింటాడు అని రామానుజుడు అంటే ఎవరో అనుకోకుండా రాముడు తమ్ముడు లక్ష్మణ్ కలిపాడు. అమాయకత్వం నేను పెట్టే విషయం గ్రహించలేడా? కానీ గ్రహింపు కనపడుతుంది, చంటి బోలుడు లేదా? అది ముందు గ్రహించి పారిపోవడం గొప్పతనం కాదు. ఆ 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో ఉన్న బోలుడి మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా ఉండడు రామానుజుడు. అప్పుడు కలుపుతున్నాను అనని కలుపుతానండి, వారి ముఖం అంత ప్రశాంతంగా చూస్తాను. అత్యధి స్వామి ఇంకా కొన్ని శకంలో మరణం ఖాయం, ఎంత ప్రశాంతం! ఇన్ని హృదయంలోంచి కూడా ఆ మనిషిని చూసేది శాంతి పొంగి పొంగి వరవలాడి అప్రయత్నంగా ఒక మాట ఆవిడ నోట్లో చెయ్యాలి. ఇంకా మొదట ముద్ద నోట్లు పెట్టలేదు, అప్రయత్నంగా ఆవిడ నోట్లోంచి ఒక మాట ఇవ్వాలి. ఆవిడ కలిపితో ఈ మాట అవ్వలేదు, ఎప్పట్లేదు. ఇంకా కొన్ని సెకండ్లు 3 నోట్లు పెట్టుకోబోతున్నాడు. ఇప్పుడు ఆవిడంటే యాచిక స్వామి రామానుజ, నువ్వు తినబోయి అన్నంలో విషయం తన భర్తను చెప్పిన మాటలు మర్చిపోయి, తన శరీరాన్ని మర్చిపోయింది, ఈ ప్రకృతిని మర్చిపోయింది, అసలు అన్నం విషయం అన్నంలో విషయం ఎందుకు పెట్టిందో మర్చిపోయింది, ఈ లోకాన్ని మర్చిపోయింది. రామానుజ, నువ్వు తినబోతున్న అన్నంలో విషయం కలపవద్దు. అప్పుడు రామానుజుడు ప్రశాంతంగా ఉన్న మనం వచ్చేసాడు. నాకు విషయం చూపించాడు, ప్రశాంతంగా లేచాడు. ఆ మాట అన్నాక కూడా నువ్వు అర్చిస్తావు, నాకు విషయం ఎందుకు పెట్టావని అడగలేదు. నువ్వు ఎందుకు పెట్టావు నాకు ఈ అన్నంలో విషయం ఎందుకు కలిపావని అర్చిక స్వామి భార్యను అడగలేదు. ప్రశాంతంగా లేచిపోయాడు, బయటకు వచ్చి చెయ్యి కడుక్కున్నాడు, నిన్నడిగా తనుకోలేదు. ఇప్పుడు ఇంతకు నీకు ఈ మాట చెప్తున్నానంటే తన భార్య వెంటనే అంగీకరించినట్టు ఇతను ఏడుగా కూర్చున్నా తనకి ఆ మాట ఒక్క మాట కోసం ఇదంతా చెప్పాను. వాళ్ళని ఏ దేవుడు కాపాడగలడు, ఏ మతం కాపాడగలడు? అశాంత శుకుత సుఖం, శాంతి లేని వాడికి సుఖం లేదు, సుఖం వేరు భోగం వేరు. మన బుద్ధితో ఆలోచించి నిర్ణయించుకునే శక్తి ఏనాడో మనం కోల్పోలేము కాబట్టి శబ్దానికి అర్థం తెలియక మాటలను మనం సాంబార్ కింద చూసేసుకుంటాం. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే మీకు సుఖం కావాలంటే శాంతి కావాలా? అశాంతస్య, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి? మీకు శాంతి కావాలా? మీకు సుఖం కావాలా? సుఖం కావాలంటే ఏది కావాలి? శాంతి కావాలి. అసలు ఏమి చెప్పాలి భగవంతుడు? తప్పు చెప్పాడు. సుఖం కావాలంటే డబ్బు కావాలని చెప్పాలి. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన తప్పు చెప్పాడు. ఇంకా తప్పు చెప్పాడు, మనకన్నా తెలియజేయాలి ఆయనకి లేవు కదా. మన అనుకూలం ఏమిటి? డబ్బు ఎక్కువ ఉంటే సుఖపడవచ్చండి. ఈ అబద్ధం నిర్ణయించింది మనం నటించొద్దు. సర్వసాధారణంగా సామాన్య మానవుడి యొక్క అభిప్రాయం ఏంటంటే ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత సుఖపడవచ్చు అని ప్రతి వాడు ఎక్కువ ఉంటుంది. అలా కృష్ణుడు తెలియ చెప్పేశాడు, అలా తెలియ చెప్పే తను భగవంతుడు అవుతాడు. ఈ సృష్టిని రచన చేసిన వాడికి నీ మాత్రం తెలియదు. చిన్నప్పుడు మా ఇంటికి ఒక స్వాముడు గారు వచ్చేవాడు, ఆయనకి భోజనం అయిన తర్వాత ఈ గుళ్ళో శనగలు పంచి పెడతారు చూడండి, అవి ఈ మాత్రం శనగలు ఆయనకి మామూలుగా పెడితే భోజనం చేసిన వెంటనే ఈ శనగలు తినేస్తారు. నేను ఒక రోజు అన్నా, కానీ మీరు మరి అభివృద్ధి చేయకుండా మీరు ఎన్ని శనగలు తినేస్తున్నారంటే ఆయన అన్నారు, గద్దెమేటి తినేవాడు ఈ శనగలు లెక్కించారు. మెడ్రాసులో నేను బిఏ ఫైనల్ చదువుకున్న రోజుల్లో ఒక 20 రోజులు నాకు అన్నం పెట్టి వాళ్ళు నాకు నమస్కారం పెట్టాను, నేను అన్నం పెట్టలేదు. వాడు 20 రోజులు నాకు అన్నం పెట్టి వాడు నమస్కారం పెట్టాడు. మీరు నలుగురు తిన్నా అన్నం తింటున్నారు, మీరు ఇచ్చే డబ్బులు మాకు ఎట్టదు, దయచేసి మా రేపు నుంచి మా వాటర్ రావు, ఈ విషయం మీరు తెలియదేమో అన్నారు అని ఆయన చెప్పారు. అలాగే కృష్ణుడికి సృష్టి రచన అంతా చేసిన వాడికి ఈ మాత్రం విషయం తెలియదు. ఆయన ఎంత బాగా చెప్పారు, డబ్బు మీద తినే నాకు ఈ శనగలు అభివృద్ధి అన్నారు. కానీ భగవంతుడు ఏం చెప్పిన అంటే ప్రతి వాడికి సుఖం కావాలి, దేవుడు లేడని చెప్పేవాడు కూడా సుఖం కావాలి, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి సుఖం కావాలి, అమెరికా వాళ్ళకి సుఖం కావాలి, రష్యా వాళ్ళకి సుఖం కావాలి, ఇండియా వాళ్ళకి సుఖం కావాలి, నాకు సుఖం అక్కర్లేదని చెప్పిన మనిషి మీరు సృష్టిలో ఎక్కడైనా చూశారు. అంటే భగవంతుడు ఏం చెప్పినట్టు మీకు సుఖపడాలని మీకు ఉంటే ముందు శాంతిని సాధించు అంటారు. అయితే ఇక్కడ డబ్బు విషయం ఎందుకు చెప్పలేదు, ఒక డబ్బు యొక్క విలువ కృష్ణుడికి తెలియదా, అయితే డబ్బు విలువ లేదని మీరు అంటారా? ఒక చిన్న సీక్రెట్ ఉంటుంది, శాంతిలోంచి సుఖం పుట్టుకొస్తుంది, డబ్బులోంచి భోగం పుట్టుకొస్తుంది. డబ్బు విలువ ఉంది, డబ్బు వల్ల ఏమొస్తుందండి భోగం. మీకు సుఖం కావాలా శాంతి సాధి, భోగం కావాలా డబ్బు సంపాదన, రిసెప్షన్ ఇస్ వన్ థింగ్, అండ్ ఇంకేనంటే ఏదైనా దిస్ టూ హెల్త్ డిఫరెంట్ థింగ్స్. మరి ఇటు పోతూ ఉంటే నరసాపురం వస్తుంది, ఇటు పోతుంటే నిర్వహణ వస్తుంది. నరసాపురం కారెక్కి నిర్వహణ రావటం నేను బాధపడతాను, మా ఇది ఏం వర్కత్తం కాదు, నరసాపురం కారెక్కం ఏంటి ఎలసే చూసిన నిర్వహణ రాదనుకుంటే అది నిర్వహణ తీసుకెళ్ళి కారు నరసాపురం తీసుకెళ్ళే కారు. బోర్డు చదివారా? భూమి చదవకుండా కార్యక్రమం. డబ్బు వల్ల మనిషికి భోగం వస్తుంది, శాంతి వల్ల ఏమొస్తుంది సుఖం వస్తుంది. అయితే శాంతి ఎలా వస్తుంది? భగవంతుడు ఇక్కడ కూడా చెప్పి ఆత్మీశ్వరు శాంతి ఎలా వస్తుంది, ఆత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల శాంతి పోతుంది. భగవంతుడు ఇక్కడ చూడండి, ఆత్మను ఇచ్చా చలిత ఇంట్లో ఆత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల శాంతి పోతుంది. మీరు ప్రకృతిని పరిశోధిస్తూ ఉంటే, ప్రకృతిని పరిశీలిస్తూ ఉంటే అశాంతి పోతుంది. ఎందుకంట అందులో ఉన్నది అశాంతి కాబట్టి. ఆత్మని పరిశోధిస్తుంటే, ఆత్మను పరిశీలిస్తుంటే మీకు శాంతి పడుతుంది. ఇంకా ఆత్మ పరిశీలనలో శాంతి ఉండదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని శవాలను వంచినా, ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ నీకు కనుక ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆత్మలోంచి శాంతి వస్తుందన్న తలంపు కూడా నీకు రాదంటున్నాడు భగవంతుడు వాసుదేవుడు. నేను నీకు చేసే సహాయం లేదు, లోకంలో శాంతి లేదు, భగవాన్ చక్కటి మాట చెప్పాడు. నీకు జగత్తు కనిపిస్తున్నంత కాలం ఆత్మ దర్శనం, ఆత్మ దర్శనమైన వాడికి జగత్తు. మనందరం భోగాలు కోరుకుంటాం, ఎందుకు కోరుకుంటున్నాం భోగం? ధనంలో సుఖము శాంతి పొందుతాం. భగవంతుడు ఏం చెబుతున్నాడు అంటే భోగంలో సుఖం లేదు శాంతి, నిజమైన సుఖం, నిజమైన శాంతి, నిజమైన కాంతి. కాంతి దాత, శాంతి దాత మనలో ఉన్న ఆత్మదేవుడే. దేవుడు ఇక్కడే ఉన్నాడు, అది ఆత్మరూపం. ఈ దేవుడు లేనప్పుడు, ఈ లోకం లేనప్పుడు, ఈ జీవుడు లేనప్పుడు, ఈ జీవరాశి అంతా పుట్టినప్పుడు కూడా ఆత్మ ప్రకాశిస్తుంది. దేవుడు లేకుండా ఆత్మ ఉండగలదు, కానీ ఆత్మ లేకుండా దేవుడు ఉండదు. అసలు ఆత్మకి ఎగ్జిస్టెన్స్ పేరు, ఆత్మకి ఏం పేరు? ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, అస్తిత్వం అని పేరు. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, దాని పేరే ఎగ్జిస్టెన్స్. అంటే ఇప్పుడు ఉంది అని అర్థం. ఈ దేశమే కనుక నిజమైతే, ఇదే నిజమైతే ఎప్పుడు ఎందుకు ఉంటాం? పంచదార లేని కాఫీ, పంచదార లేని టీ ఎలా ఉంటుంది? మీరు నిత్య జీవితంలో ప్రేమలో చేసే పనులు, మీరు ఏ పని చేసినా ఇంటి దగ్గర దేవుడి పరంగానే కాదు, లోక పరంగానే చేయండి. ఏ పని చేసినప్పటికీ మీరు ప్రేమ భావనతో చేయండి, జ్ఞానం వచ్చి మీ గురువుల దగ్గర మీ సింహం తరగారు కాపలాతారు. అని ఏ కనుక నిజమైన భక్తులు అయితే నన్ను ఏం చేయమంటారు? లోపలికి ఇప్పుడు రమ్మంటారు. అని జ్ఞానం వచ్చి మీ గురువుల దగ్గర కాపలాతారు. ఇంకా మీ దేవుడి అడ్రస్ మనకు తెలియదు, మన అడ్రస్ దేవుడికి తెలుసు. అంటే మన బృందాలకు వచ్చాడు, నిలబడతాడు, నన్ను ఏం చేయాలి? దీనికి ఒకటే ఉపాయం, మీరు దైనందిన జీవితంలో మీరు మామూలుగా మీరు చేస్తున్న పనుల్లోనే ప్రేమ భావనతో మీరు మీకు జ్ఞానం. ఎవరితోటైనా ఎవరి వ్యక్తులతో మాట్లాడినప్పుడు సాధ్యమైన తరపు చేదు మాటలు ప్రయోగించకుండా ఎటి మాటలు వీటి వాళ్ళు చుక్కలేదు. మాటల వల్ల నిర్వధాలు వస్తాయి, మాటల మనసును పాడలేదు. మీరు ఎదుటి వ్యక్తితో ఎవరితోటి మాట్లాడినప్పటికీ మీరు సత్యనాయ చెబుతున్నప్పటికీ ప్రీతిగా చెప్పాలి. ఎదుటి వాడి ఫీలింగ్ అర్థవకుండా చెప్పాలి. ఎదుటి వాడికి అర్థమైందా చెప్పాలి. బిటరెస్ట్ వర్డ్స్ వాడకూడదు, స్వీట్ వర్డ్స్ వాడకూడదు. మనం తినే వస్తువుల్లో తీపి కావాలి. ఏమండి చేతిగా అంటే మనం కూరగా తింటాం, కంచి చేస్తాం గోడ అవకపోతే. మనం లోపలికి వెళ్ళే వస్తువులు మటుకు తీగా ఉండాలి, లోపల నుంచి బయటకు వచ్చే మాటలు చేతిగా ఉన్న పర్వాలి. ఇవి అనుభవం ఉండలేదా మీకు కల్పించి చెబుతున్నాను. నేను మీకు అనుభవంలోకి లేని విషయం ఏది విరుద్ధంగా నీకు నేను చెబుతానంటే, రేదనకి నీకు దూరంగా చెబుతుంటే తీసి మూట కట్టి నేను చెప్పను అంటే ఎవరు చెప్పినా మూట కట్టి పక్కన కట్టి ఒక జ్ఞానికే పనితీరు పని ఉంది. దైనందిన జీవితంలో మీరు మామూలుగా చేసుకునే కర్మ చేయాలి కదా పని చేయాలి. ప్రేమ భావనతో మీరు చెప్పి నీది జ్ఞానం. మనం చేసే ప్రతి పని అహంకారంతో ఒక దానం చేసినా ధర్మం చేసినా కేవలం ప్రీతి ప్రేమ కాకుండా ఎంతో కొంత లోపల మనకు తెలియకుండా అహంకారం అవుతుంది. అంటే కర్తృత్వ బుద్ధితోటి నేను కర్తని, నేను గర్భ ఇంత చేస్తున్నాను, ఇదంతా నా వల్ల అవుతుంది అని అనుకుని వాడు చేస్తున్నాను. అలాగే కర్తృత్వ భావన పెట్టుకుని మీరు చేతితో చేసే ఈ పనికి, మీరు నోటితో మాట్లాడే ప్రతి మాటకి, మీ మనసులో వచ్చే ప్రతి తరంపులకి కోటి జన్మల తర్వాత కూడా ఇవర ఆన్సర్ అవ్వదు. మీరు సమాధానం చెప్పవచ్చు. కృష్ణుడు కొన్ని వేల మందిని చంపడు, వాడికి పాపం రాడు, వాడు కర్తృత్వ బుద్ధి. మనం ఏ పని చేసినా మీరు పరిశీలించుకుని ఏ పని చేసినా కర్తృత్వ బుద్ధితో చేయాలి. అంటే నేను కర్తృత్వంతో ఒక మాట మాట్లాడుతూ ఉంటే, కర్తృత్వ బుద్ధి వల్ల నాకు తలంపు వస్తే, కర్తృత్వ బుద్ధి వల్ల నేను చేతులతో పని చేస్తుంటే ఎప్పటికైనా మంచికి మంచి చెడ్డకి చెడ్డని అనుభవించి తీరవలసిందే. నేను శవాలను మోస్తూ ఉండవలసింది. మీరు దేవుడికి నమస్కారం పెట్టేవాళ్ళంటే మీ భక్తులకి మీరు జమ కట్టుకోకండి. గుళ్ళోకి వెళ్ళే ప్రతి వాడిని భక్తులకి మీరు జమ కట్టుకోకండి. గుళ్ళోకి వెళ్ళే ప్రతి వాడు భక్తులకి ఈ పథకాలు అందరికీ మోక్షం వచ్చాయి. నువ్వు బొట్టు పెట్టుకున్నవాడు భక్తుడు, అడ్డం బొట్టు పెట్టుకున్నవాడు భక్తుడు, రోజు గుళ్ళోకి వెళ్ళిన వాడు భక్తుడు, ఇలా ఎక్కడైనా ఒక మాట చెప్పాను చెప్పి బొట్లు కొలని చెప్పాడు. మీరు బొట్టు ఉండని కాదు, నేను ఇటువంటి కొలని చెప్పాడు. ఈ మధ్యన ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, చాలా ఆలోచించే ఒక విషయం నేను కనిపెట్టాను. ఏం కనిపెట్టాను? మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టుకుంటే దేవుడు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బదులు మన ఇంటికాడ దేవుడికి కొబ్బరికాయ కొట్టించుకోవడం మంచిది. దేవుడు ఎక్కడైనా దేవుడే, కొబ్బరికాయ మట్టి కొట్టేటప్పుడు నేను దేవుడు గుళ్ళో కొట్టే బదులు ఇంటికాడ దేవుడికి కొట్టించుకోవటం మంచిది. ఇంకేదంటే దేవుడు గుళ్ళో కనుక కొబ్బరికాయ కొడితే ఒక చెక్కే మనకు వస్తుంది. మన ఇంట్లో దేవుడికి మనం కొట్టేసుకుంటాం అనుకోండి, రెండు చెక్కలు మనం పత్రం చేసుకుంటాం. దేవుడు గుళ్ళో కొడతాం అనుకోండి, ఓ చెక్కే మనకు అచ్చిక సోమరాజు తీసేసుకుంటారు, మనకు ఒక చెక్కే. అంటే భక్తుని ఎలా తీసుకుంటారు? ఇది భక్తుడే నిజంగా కొబ్బరికాయ కొడుతున్న మాట నిజమే ఇంటికాడ, అదే వాడు మోక్షం వస్తున్నాను. అది మీకు నేను గుర్తిగా తిరుగుతుంది ఎలా కనిపించాడు? మరి మనం ఎప్పుడైనా తగ్గింది విషయం మోసం చేయటం కూడా ఎంతో కొంత తెలివి లేని వాడు మోసం చేయలేదు. మీరు భక్తుడే ఇంటికాడ కొబ్బరికాయ కొడుతున్న మాట నేను, అదే వాడికి మోక్షం వస్తుంది. అది మీకు నేను చెప్పాను. అది కనిపించిన వాళ్ళందరూ భక్తులు అనుకోవచ్చు, మెరిచేదంత బంగారం వస్తుంది. జ్ఞాని కాని వాడు పుస్తకాలు చదివితే ఎంత నష్టం వస్తుంది, జ్ఞాని అయిన వాడు పుస్తకం చదివితే అంత లాభం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు నేను ఏదైనా సహకరించగలను కానీ నేను మిమ్మల్ని ఉద్ధరించలేను. మీరు చేసే పనికి నేను ఏదైనా సహకరించగలను నా చేతనే అనుకోరు, కానీ ఉద్ధరించలేను. ఎవరు ఉద్ధరిస్తారు? మీ మనస్సు మిమ్మల్ని ఉద్ధరిస్తారు, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఉద్ధరించారు. ఫిబ్రవరి 16వ తారీఖు ఎంతో భక్తిగా ఉన్నమాట, కానీ మార్చి 1వ తారీఖు మళ్ళీ తగ్గుపు వచ్చిందన్నమాట. కారణం చల్లబడిపోతుందని మనకు తెలుస్తాను. మీరు ఎవరు నాకు సైజు చెప్పచ్చు, మీకు మీ ఆలోచన కోసం మేత ఇస్తున్నాను. ఇలా మనకు తగ్గుతాం లేదంటే తగ్గుతాం, మనం చూస్తాం. మరి ఏ కారణం వల్ల తగ్గుతాను? ఎవరైనా చెప్పగలరండి? ఈ ఆటిపోట్లు మనకు వస్తున్నాయి కదా. అసలు ఇప్పుడు 1వ తారీఖు దాకా ఎందుకంటే 6 ఎలా ఉంటుంది చెప్పలేదు. ఇది ఎంత టైం ఎంతో చెప్పండి, 3 6 ఎలా ఉంటుంది చెప్పలేదు. మరి ఎక్కడో 1వ తారీఖు వస్తున్నారు. దీనికి కారణం మనకు తెలియకపోవచ్చు. అసలు జరుగుతుంది లేదు, మన అనుభవంలో లేదా? ఒక రోజు ఒక రకంగా ఉంటుంది, ఒక రోజు నాకు భక్తి ఉంటుంది, ఒక రోజు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది, ఒక రోజు పాడి ఏమీ లేదు, దేవుడు లేదు, ఇది ఆలీలు కల్పించారు. ఏ కారణం వల్ల మనకి ఈ వికారం పుడతాం? మన ఇంద్రియాల నిగ్రహం మనకు లేక, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో లేక, మన ఇంద్రియ నిగ్రహం మనకు లేక ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఈ వికారం కలిగేస్తాయి. ఈ ఇంద్రియాల వల్లే మనకి అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని సంగతి ముందు మనకు తెలియాలి. అది ఈ ఇంద్రియాల గురించి కృష్ణుడు చెప్పినంత విపులంగా మీకు ఎక్కడ చెప్పారు? మీకు ఎంతసేపు రమణస్వామి ఆత్మ 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 ఆయన గంగ ఏడు మీద కూర్చొని ఏడు మాట్లాడే ఆయన ఇంద్రియాలు కూడా ఎక్కడ? మీకు భగవద్గీతలో గీత పొడుగున ఇంద్రియాలు ఇంద్రియాలు జాగ్రత్త ఇంద్రియాలు జాగ్రత్త వాటిని నమ్మకు వాటిని నమ్మకు, నువ్వు ఎప్పుడప్పుడు ప్రమాదంలో పడగొట్టేస్తాయి, నువ్వు ఎప్పుడు గట్టెక్కాయని అనుకో, ఆవలి ఒడ్డుకి వెళ్ళానని అనుకో, తరించానని అనుకో. ఎంతకాలం అయితే ఈ శరీరంలో ప్రాణం ఆడతాందో, ఎంతకాలం అయితే ఈ శరీరంలో ప్రాణం కొట్టుకుంటాందో, అంతవరకు ఈ ఇంద్రియాలని నమ్మకం తనని తరింపు చేయాలని ఆప్యాయతతో, ఆకాంక్షతో, ఆదర్శంతో తన హృదయాన్ని పిండి చెబుతున్నాడు వాసుదేవి. అలా ఒక మంచి మాట చెప్పేవాడు ఎవడున్నాడు? కనీసం మన శ్రేయస్సు ఒక మంచి మాట చెప్పే పెద్ద మనిషి ఎవడున్నాడు? మనకన్నీ ఏది ప్రీతిని మనకి మీకేమనిపిస్తుంది? మా ఆయనంటే చాలా ప్రీతి అనిపిస్తుంది, మీ ఆయన సంపాదిస్తాంటే లేక చేయకూడదు. భర్త సంపాదన కనుక లేకపోతే వాడు ఇంట్లో నడుస్తుంది శవం. భర్తకి సంపాదన లేదనుకోండి, ఆ భార్య ముందు ఎలా కనిపిస్తున్నారు? శవమే. కానీ అన్నం తింటాను ఇంట్లో నడుస్తున్నారు, ఇంకా వల్లకాలు పంపదు. మీ ఆయన బాగా కోట్లు సంపాదన చేస్తున్నారు అనుకోండి, అయినప్పటికీ మీకు మీ ఆయన కంటే మీ ప్రాణం అంటే ఎక్కువ ప్రియం. మీ జన రోగం వచ్చిందనుకో, మీ ఆయన ఏం చేసుకుంటారంటే డబ్బు అంతా తీసుకున్నాను రాయుడు పడాక గోల్డ్ సంపాదించారు, నాకు ప్రాణం పోతాంటే రాయుడు తీసుకుని ఖర్చు పెట్టండి. ఏం చేసుకుంటారు మీ సక్సెస్? ఏం చేసుకుంటారు? ఖర్చు పెట్టండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టండి? మా జిన్నూరులోనే ఒక అతనికి ఒక ఎకరం పొలం ఉంటే ఆ ఎకరం పొలం అందించుకుని రాయుడు బైక్ చేసుకున్న తర్వాత ఖర్చు పెట్టండి. తన కొనలు ఎకరమే పోతుంది. వీడికి ఎకరం పొలం పోయింది, ప్రాణం పోయింది. అంటే వైద్యం చేయించుకోవడం తప్పని కాదు, వాళ్ళు చేసి వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తే మొత్తం ఇది బతకలేదు. అంటే ఏమిటి? తనకు ఉన్నది ఒక ఎకరమే, ఇది మీరు ధరించవలసింది. ఇప్పుడు ఎకరాన్ని కాపాడుకున్నా, ప్రాణాన్ని కాపాడుకున్నా, ఇట్ ఈస్ ట్రబుల్. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని మనిషి గారి డిప్లికేట్ కార్డు సార్ కోవలేను. అది ఆదివారం సమావేశంలో అప్పుడు చెప్పలేదు. నేను మీకు ఎప్పుడు మాట చెబుతున్నాంటే 15 సంవత్సరాల పూర్వ మాట చెబుతున్నాను. మెడ్రాస్ డిప్లికేట్ కార్డు సార్ కోవలేను. నేను సాయంత్రం 6 గంటలకి పాఠశాలకి కూలికి వెళ్ళాను. అది శనివారం పాఠశాలకు నమస్కారం తెచ్చాను. నమస్కారం చెప్తే అచ్చిన స్వామి గారు ఏమన్నారంటే, నేను పక్కనే రామకృష్ణ కృష్ణ స్వామి గారు ప్రతిరోజు శనివారం సాయంత్రం 6 మొదలు 7 వరకు సాయంత్రం 6 మొదలు 7 వరకు భాగవతం చెబుతారండి. మీరు వినాలంటే నాకు జ్ఞానం గురించి మాటలు ఏం చెప్తున్నారు ఆ రోజుల్లో కొంచెం భక్తి వాసన కూడా అయినా అట్లే నేను తేడా చూడక్క. ఎవరు నూటంటే జ్ఞానం చెప్పాడు, వాడు నూటంటే భక్తి చెప్పాడు, వాడు నూటంటే యోగం చెప్పాడు, వాడు నూటంటే కర్మ చెప్పాడు, అందులో భేదం చూడటం మందపడదు. సరే వెంటనే వెళ్ళాను. వెళ్ళడు స్వామి గారు భాగవతం చేస్తే జనం 20 మంది కంటే లేదు. నేనేం చేశాను? వెనకాల లేట్ కమర్మా, నేను ముందే కూర్చుంటూ బాగుంది. వెనకాల కూర్చున్నాడు, వెనకాల వచ్చినాడు, వెనకాల కూర్చుంటే మంచి నేను ఉద్దేశం వెనకాల కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు నన్ను రావటం చూశాడు భాగవతం చెప్పే స్వామి గారు. కానీ మధ్య మధ్య నా వంకలా చూస్తున్నాడు. కానీ మీరు ఏ ఊరి ఏంటో పడకండి. ఒక యోగి వచ్చి మన మధ్యలో కూర్చున్నారు. యోగం చేసినా మీకు చూపించు ఎవడై ఉంటాడు వాడు. మీరు మమ్మల్ని యోగంటే నన్ను అంటున్నాడని నేను ఎలా అనుకుంటాను అసలు? ఆ భావంలో లేదు కదా నేను అసలు. ఏంటి రాజమ్మ గారు అబ్బాయి యోగి అంటాడని చూడు. వాళ్ళు ఆకీటి చూస్తున్నారు ఎవరు నీ స్వామి గారు అంటారు. నన్ను ఏమి పెట్టి చూస్తున్నారు? సరే భాగవతం చెప్పేసాడు, పూర్తి అయిపోయింది. నాతో ఏమి పలకరించలేదు అన్న, నాతో మాట్లాడలేదు. ఇది ఏ గ్రామంలో కొన్ని నన్ను అడగలేదు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అడగలేదు. ఒక ప్రశాంతంగా ఒక నిమిషం చేయకుమని నా వంక చెప్పాను. ఆటోలో వచ్చాడు ఆటో. అప్పుడు నాకు అనిపించింది ఈ నంచు నాకు పూర్తి పెట్టండి. ఇలా ఆయనేనన్ను యోగి ఎంతకన్నాడు? అది అబద్ధం అవచ్చు. ఆయనేనన్ను యోగి ఎంతకన్నాడు? చిన్నప్పటి నుంచి నాతో స్నేహం చేసినవాడు ఎవరు నన్ను యోగం లేదు. కానీ అప్పుడు నాకు అనిపించింది ఆ నంచు నా నూతన రూపాయలు పెట్టండి నన్ను యోగి అంటాడు. సుమారు ఈ మాటలు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఈ ఆదివార సమావేశాలు లేదు. మీకు ఇంకో చిన్న చిట్కా చెబుతున్నా, పెద్ద స్ట్రగుల్ వద్దు మీకు. మీరు చేసే ప్రతి పని ఏం చేస్తున్నారు మామూలుగా? లోక ప్రీతి కోసం చేస్తారు, ఈశ్వర ప్రీతి కోసం చేయాలి. జ్ఞానం ఇచ్చేది లోకం కాదు, జ్ఞానం ఇచ్చేది ఈశ్వరుడు. మనం లోకం ఒడిలో కాదు, మనం తల దాచుకునేది ఈశ్వరుడు ఒడిలో తల దాచుకోవాలి. మీరు లౌకిక పనులే చేయండి ఈశ్వరుడు సంతోషం కోసం, ఈశ్వరుడు ప్రీతి కోసం. కనుక మీరు చేస్తూ ఉంటే ఈశ్వరుడు పరమానందం పొంది మంచి వడ్రండి. ఈ గుమ్మల్ని తలుపుల్ని ఎంత బాగా చేస్తాడో, మంచి టాపింగ్ మేస్త్రి సిమెంట్ పని ఎంత బాగా చేస్తాడో, మళ్ళీ గేట్లు ఇవ్వకుండా క్రాక్ ఇవ్వకుండా ఈ టాపింగ్ మేస్త్రికి ఈ వడ్రానికి భగవంతుడు తీసుకుపోతాడా? అలా భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడికి మీరు సంతోషం కలిగిన పనులు చేస్తుంటే తన స్వరూపం ఎలా తెలుస్తుందో మీకు ఆలోచించి తన స్వరూపాన్ని తెలుసుకునే బుద్ధిని మీకు ఇస్తాడు. అంతవరకు నాకు జ్ఞానం రాదు. అత్యుచ్చ మాటలు అండి. నా గౌరవాన్ని నేను మర్చిపోయానా? నా అహంకారాన్ని నేను మర్చిపోయానా? నా అధికారాన్ని నేను మర్చిపోయాను. ఈ లోకాన్ని నేను మర్చిపోయాను. ఈ దేహాన్ని నేను మర్చిపోయాను. నాది జ్ఞానం కాదు. చాలా మంది అనుకుంటారు దుర్యోధనుడు ఎవరు చెప్పిన మాట వినివాడు కాదు. కారణం ఏంటండి? ఒకటే కారణం, అధికారం కాదు. ఇప్పుడు మనకైనా ఏ ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవో ఇస్తే తీసుకెళ్ళి మనం ఒకరి ప్రజలు న్యాయం చెప్పిన వింటామని మనకు గ్యారెంటీ. ఆ పవర్ అది కృష్ణుడు దొరికితే దొరికేదండి వెళ్ళి. కారణం ఏంటనుకుంటున్నారు మీరు? పవర్, ఆ పవర్ ఉంది ఆ సీక్రెట్. నిజమైన డెమోక్రాట్ శ్రీకృష్ణుడే, డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ నిజంగా ఆచరించిన శ్రీకృష్ణుడే. రాయబారం ఫెయిల్ అయితే మనకు తెలుసు, కానీ రాయబారం అంటే ప్రజాస్వామ్య పరిస్థితులు అవలంబించాలి. కృష్ణుడు తెలియదు రాయబారం ఫెయిల్ అవుతుంది, భగవంతుడికి తెలియదా? కానీ ప్రజాస్వామ్య పద్ధతి అవలంబించడం కోసం తన రాయబారం తీసుకుంది. అది నిజమైన డెమోక్రాట్. మానవుడికి తన ప్రాణం అంటే పరమప్రియం, తన డబ్బు కంటే, తన భర్త కంటే, తన ఇల్లు కంటే పరమప్రియం. ఎందుకంటే పూర్వం ఒక పెద్ద మేడం నాయన ప్రాణం పోతానంటే అనిపించారు, ఇంట్లో ప్రాణం పోతే మంచిది కదా అని తీసుకొచ్చి ఎవరపాటలు పెట్టాడు. మేడ పాపం కట్టుకున్న నాలుగు అంతస్తులు మేడ, నిజంగా ఆయన సంపాదించి నాలుగు అంతస్తులు మేడ కట్టాడు. ఆ సంపాదించుకుంటే కింద దింపించాడు, మళ్ళీ మేడ పోర చేస్తాడు. మామూలు డోర్లో పెట్టారు. ఈ పెద్ద కొడుకు కొంచెం భక్తుంది, ఆ భక్తి అంటే ప్యూర్ భక్తి కదా, నిత్యుడు భక్తి. నాన్నగారు నాన్నగారు నారాయణ అనుకోండి, నారాయణ ఆయన అంటున్నారు కానీ మాట రాకుండా జబ్బట్లు. ఇప్పుడు ఈ పెద్ద కొడుకు ఏం చేశాడట, ఎవరు డాక్టర్ గారు మా మామకి మంచి పవర్ఫుల్ ఇంజక్షన్ ఒకటి చేయించండి, ఎలాగే చచ్చిపోతాడు ఇంకా. కాబట్టి ఏమో చెప్పాలనుకుంటున్నాడు నారాయణ నామనుకుంటున్నాడు. ఒకవేళ ఆ మాట కొన్ని 10 నిమిషాలు నామం చేసుకుంటారు, మేము కూడా నామం చేస్తాం. ఆయన ఇరుకులో ఉండేలా మాకు చేయండి అంటే మాట వచ్చిలా. అదే డాక్టర్ గారు కొంత ట్రై చేశాడు, అక్కడ ఏం చేస్తాడని స్ట్రగుల్ ఏంటి, ఆ దోడ పాకలో దోడ దాక తుడిచే చీపిరికట్ తినేస్తాను. ఆ చీపిరికట్ట తిన్న అవ్వకుండా చీపిరికట్టను జాగ్రత్త పెట్టమని చెబుతున్నాడు. పెద్ద పడికి ఏమనుకుంటున్నాడు నారాయణ అంటున్నాడేమో, వీళ్ళనే బద్ధ జీవుడు అన్నాడు రామకృష్ణ ప్రభు. సంసారం అంటే కనిపించే మనుషులు సంసారం కాదు, మన ఇంట్లో ఉన్న మనుషులు సంసారం కాదు. సంసారం అంటే ఇట్ ఇస్ లాంగ్ 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 నైట్, ఇట్ ఇస్ డార్కెస్ట్ నైట్. ఇట్ ఇస్ లాంగ్ 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 నైట్, ఇట్ ఇస్ డార్కెస్ట్ నైట్. మరణించిన తర్వాత చీకటి లోకాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఒక ఇంకా సంసారం. ఇంట్లో వరకు మనకి సంబంధం ఎంతకాలం ఉంటుంది, 30 సంవత్సరాలు 5 సంవత్సరాలకి తర్వాత ట్రాన్స్ఫర్ లెటర్ వస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్. మీరు చేసి పని నిర్మలన చేయండి, గౌరవాల కోసం గొప్పల కోసం చేయండి, మీకు ఈశ్వరుని అనుగ్రహం. మామూలు సింపుల్ పనులే చేయండి, పలక నుంచిన పనులు చేయమని అంటాం లేదు, మీ శక్తికి అనుకూలమైన పనులు చేయండి, సింపుల్గానే చేయండి, కేవలం ఈశ్వర ప్రీతి కోసం చేయండి. ఈశ్వరుడు తగిన బుద్ధిని మీకు మీకు ప్రసాదం, బుద్ధి యోగం మీకు ప్రసాదం. ఇది ఆచార్య గారు చెప్పిన మాట ఏంటి, ప్రాణం అందరికంటే ప్రీతి, తన డబ్బు కంటే, తన భర్త కంటే, తన ఇంట్లో ఉన్న వాళ్ళంటే ఎప్పుడ ప్రాణం వాళ్ళకి. ఆచార్య గారు కోరిక, చెప్పులు లేకుండా, చెప్పులు కూడా లేకుండా దేశం అంతా పర్యటిస్తుంది. ఎంత అనురాగం లేకపోతే మన మీద ఈ మాటలు చెప్పడం. నీకు బాగా డీరెస్ట్ నీడెస్ట్ అనుకున్నటువంటి నీ ప్రాణానికి నువ్వు ఎంత విలువ ఇస్తున్నావో అంతకంటే ఎక్కువ సత్పురుషు యొక్క సహవాసానికి నువ్వు బాగుపడతావు. అయ్యే ఆచార్య వారు చెప్పారు, నీ ప్రాణానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు, ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నీ ప్రాణానికి నువ్వు అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నువ్వు సత్పురుషుల యొక్క సహవాసానికి కనుక ఇస్తే నీ బతుకు బాగుపడుతుంది అంటున్నాడు ఆచార్య స్వామి. సత్పురుషుడు జరిగినప్పుడు ఏదో కాలక్షేపం కోసం వెళ్ళకూడదు, ఈ పరమార్థాన్ని తెలుసుకోవాలని సాధన చేసేవాడు ఇలా అంటూ ఉంటారు. కానీ చాలా ప్రయత్నం చేస్తున్నామండి, ఏమీ గమ్యం కనపడటం లేదు, గోల్ కనపడటం లేదు, ఏమి అభివృద్ధి కనపడటం లేదు అని అంటూ ఉంటారు చాలా మంది సాధన చేసేవాడు. దానికి కారణం రెండే, ఒకటి వైరాగ్యం లేక, రెండు ఇంద్రియ నిగ్రహం. వైరాగ్యం లేని వాడికి, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి జ్ఞానం కలగదు. ఒకవేళ చుదు ఏదో కొంచెం కొంచెం ఏదో మెలుకు 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 అంటూ మెరిసినట్టు ఎక్కడైనా కాస్త మీ బుద్ధికి అందినప్పుడు అది నిలబడదలుస్తున్నాడు భగవంతుడు. వాస్తే ఆచార్య స్వామిలా చెప్పాడు, నువ్వు ఎంత కీర్తి సంపాదించినా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా అయ్యి నీ శరీరం కొద్ది సమానమే అన్నాడు. ఏం విమోచన వస్తుంది, నీకు ఎలా ఉందో నాకు తెలియటం లేదు కానీ నాకు అమృతం కాదు. ఏం విమోచన వస్తుంది, నువ్వు ఎంత కీర్తి సంపాదించినా, ఆయన అంత గొప్పవాడు, నాతో సమానమైన వాడి సమాజం వాడు కీర్తి కిరీటం నువ్వు అలంకరింపజేసుకున్నప్పుడు ఆచార్య వారు అంత ఎక్కడి నుంచి చెబుతున్నారు చూడండి. ఆ మాట ప్రకృతి మనిషి మాటలు చెప్పగలడా, నీ దేహం ఎంత శాశ్వతం, నీ దేహం ఎంత ఇంపెర్మనెంట్, నువ్వు సంపాదించిన కీర్తి, నువ్వు సంపాదించిన కీర్తి, నీ సంపాదించిన ధనం నీ దేహంతో సమానం అయ్యాన. మన మీద ఎంత ఆక్షేపణ కలగకపోతే, మెంటల్ రిజర్వేషన్స్ లేకుండా తన మనసుని, తన శరీరాన్ని, తన శక్తిని, తన ఇంటలెక్ట్ని, తన పవర్ని అంతా మన కోసం ఖర్చు పెట్టాడంటే ఎవరు ఖర్చు పెడతారు? వాడు భగవంతు యొక్క అవతారం కాదు. చిన్న మంచి మాట చెప్పే వాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది? ఒకవేళ మంచి సలహా మనకి చెబితే, ఆ మంచి మాట మనకి చెబితే మనం కూడా బాగుపడిపోతామని అంటే ఈ మాట వాళ్ళకి తెలియకపోవడం ప్రబుద్ధులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అజ్ఞానం. మన వివేకంలో చాలా గొప్పవాడని మనం అనుకుంటున్నాం,
అవతార పురుషుడని అనుకుంటున్నాం.
రామకృష్ణ పరమశివరావు పక్క పక్క నుంచి ఇంటి వెళ్ళి తీసుకువెళ్ళి అందులో మనవుడు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, దాన్ని బట్టి అసలు స్నేహాల యొక్క ప్రభావం మనిషి యొక్క బ్రెయిన్ మీద ఎంత కూర్చోండి. అవతార పురుషుడు అనుకున్నట్టు వివేకానంద మీద నీ నిఘా ఎవరికి రామకృష్ణుడు ఎందుకంటే సామెతం నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పవు, నీ స్నేహితుని పేరు నాలుగు పేర్లు చెప్పు, నీ గురించి నేను అంతగా పెట్టుకుంటాను. నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పదు, నీ స్నేహితుని పేరు నాలుగు పేర్లు చెప్పు, ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నావు, నీ నియస్ట్ ఫ్రెండ్స్ నీయస్ట్ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ పేరు నాలుగు పేర్లు చెప్పు, దాన్ని బట్టి నీ అంతా నాకు తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఇంగ్లీష్ లో సాంగ్ టీచింగ్ ఎలా ఉండాలంటే, ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట మీకు చెప్తున్నాను, ఒక స్టూడెంట్ లెసన్ ఒకసారి నేర్చుకుంటే చాలు, ఉపాధ్యాయుడు రెండుసార్లు నేర్చుకున్నాను చెప్పాడు ఆ ప్రొఫెసర్. కానీ నీకు ఎలా నీతి విరుద్ధంగా ఉంటుంది, చెప్పేవాడు ఉండండి రెండుసార్లు నేర్చుకోవాలంటే వినేవాడు ఒకసారి నేర్చుకుంటే చాలు, పాత ఉంటా వినేవాడు ఒకసారి నేర్చుకుంటే చాలు రెండుసార్లు నేర్చుకోవాలి, కానీ చెప్పేవాడు మనకి రెండుసార్లు నేర్చుకోవాలి. దీనికి కారణం అడిగారు ఏమని ఎలా చెబుతున్నాడు అంటే అన్నాడు, స్టూడెంట్కి మీకు అర్థమైతే చాలు, ప్రొఫెసర్ మొదటిసారి నేర్చుకునేది ఎందుకంటారా వాడికి అర్థం అవుతుంది, మరి రెండోసారి నేర్చుకోవడం తెలుసు హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎంత వాడికి ఎలా బోధించాలనే విషయం రెండోసారి నేర్చుకోవాలి. నన్ను నేను చంపుకోవాలంటే గుండి చూస్తాను అన్నాడు రామకృష్ణ ప్రభు, కానీ ఎంత వాడిని చంపాలనుకున్నప్పుడు గుండి చూస్తాను కట్టి ఉండాలి.
భగవంతుడు చెబుతున్నాడు నేను పాడు చేయడానికి ఒక ఇంద్రుడు చాలు, నన్ను కన్ను ఎంత పెద్దదో
ఒక చిన్న నలుసు కంటిలో పడిందనుకోండి వస్తువులు సరిగ్గా చూడవు, కన్ను ఎంత పెద్దది నలుసు ఎంత చూడదు, ఇంత చిన్న నలుసు అంత పెద్ద కన్ను డిస్టర్బ్ చేసేస్తుంది. అదేవిధంగా మనం ఎంత సాధన చేస్తున్నాం అనుకున్నప్పటికీ, మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటున్నప్పటికీ, ఒక చిన్న దోషం ఉంటే చాలు అని నేను పతనం చేయడానికి, ఒక చిన్న నలుసు పడితే ఆ నలుసుని బయటకు తీసే వరకు నీ కన్ను ఎలా చూడలేదు, నీ బుద్ధిలో చిన్న దోషం మొత్తం అన్ని దోషాలు ఉండక్కర్లేదు, ఒక చిన్న దోషం ఒక చిన్న దోషం కనుక మిగిలిపోతే ఆ చిన్న దోషం కూడా నువ్వు శాంతి సామ్రాజ్యంలోకి ఆత్మ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం అయితే అది నిలబడుతుంది. ఆ దోషం నేను జయించాలని నువ్వు అనుకున్నప్పటికీ మరణ టైం టెస్ట్ టైం, ఏ మానవుడికైనా మరణ టైం టెస్ట్ టైం, మనం ఏమి దోషాలు లేదనుకుంటాం, కానీ ఆ మరణం వచ్చినప్పటికీ ఆ దోషం వచ్చి నా మాట నేను నేను చూడను నువ్వు లేవు అని అంటాం తిరిగి అది నేర్కెట్టి కదా మనకు కనిపిస్తుంది. రాబోయే రాక్షస జన్మలకి ఈ చిన్న దోషం రోడ్డు కంకర రోడ్డు సిమ్మింగ్ పూల్ వేస్తుంది చక్కగా, ఒక చిన్న దోషమే ఇంత పతనం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఎన్నో దోషాలున్న మనిషి గురించి నేరుగా చెప్పుకోగలగా అన్నాడు భగవంతుడు. వాసు బతకం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ మనసును అంత స్వచ్ఛంగా ఉంచు. నాకు రొంపదం అంటే బ్యాక్ బ్యాక్ నాకు రెండు రోజుల నుంచి ఆలోచన నాకు రొంప తగ్గడం లేదు, ఒకవేళ మా ఇల్లు బాగాలేదు అనుకోండి ఇల్లు గురించి ఆలోచన ఒళ్ళు గురించి ఆలోచన, ఇది వద్ద నేను అంటాను నీ ఇల్లు మీద ఉన్న నీకు ప్రీతి నీ ఇల్లు మీద ఉన్న నీకు ప్రీతి తప్ప నేను అంటాం లేదు, ఇదే కాంక్ష ఇదే భేదం ఇదే ఆకాంక్ష. నీ మనస్సును బాగు చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో మీ ఇంట్లో చేరుతున్నారని నేను దేవుడు లేడు నీ మనస్సు లేదంటారా, మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం మనస్సు అనేది ఉండలేదా, మనస్సు ఉంది కొన్ని దేవుడు కనపడలేదు మనస్సు కనిపిస్తాం లేదు మనస్సు కనిపిస్తాను, నిన్ను బాధ చేసుకుంటున్నారు మీరు సంవత్సరానికి వచ్చారు బాగుంది జాగ్రత్తగా చేసుకుంటున్నారు, ఎక్కడైనా పోతే చిమ్మింది చేయించుకున్నారు అన్ని పనులు బాధ చేసుకుంటున్నారు, ఏదైనా రోగం వస్తే మీరు వైద్యం చేయించుకుంటున్నారు రోగాన్ని పోగొట్టుకుంటున్నారు, మరి ఇదే ప్రయత్నం మీ ఒళ్ళు పట్ల మీ ఇల్లు పట్ల ఉన్న ప్రయత్నం ఈ రకంగా నా మనస్సును నేను బాగు చేసుకోవాలి, నా మనస్సును నేను సరిచేసుకోవాలి, నా మనసులో వంకరలు తీసేసుకోవాలి, నా బాడీకి హెల్త్ ఏమైతే కోరుకుంటున్నాను నా మైండ్ కూడా అటువంటి హెల్త్ ఉండాలి, ఆరోగ్యమైన మనస్సు నేను సంపాదించాలి, ఆరోగ్యమైన మనస్సు కానీ ఈశ్వరుడు అందరూ ఈ గొడ్ల గొప్పలకి సూర్యుడు వైపు ఏంటి పగల యొక్క వైభవం దేవుని యొక్క వైభవం సూర్యుడు యొక్క వైభవం గుర్రబాబుని అడిగితే తెలుస్తుందే, ఆ జ్ఞానం యొక్క వైభవం ఉంటే జ్ఞాన సింహాసనం మీద కూర్చుని వారు చూడు మనం మాట్లాడాలి కదా, ఆ జ్ఞానం ఎలా ఉంటుందో మనకు తెలియదు అని వారు చూడు జ్ఞానం గురించి సంప్రదించండి, జ్ఞానం గురించి టాక్ ఎందుకు కదా, సూర్యుడు ఉదయం ఎవరైనా చూసింటే ఆ సూర్యుడు ఉదయం కదా అన్నం తెలుస్తుంది, రోజు పొద్దున ఎనిమిదింటికి కానీ లేవన్న పెద్ద మనుషులకి సూర్యోదయం గురించి ఏం తెలుస్తారు, వాడు ఎప్పుడు చూడలేదా సూర్యోదయం, వాడు చూసింటే కొన్నప్పుడు న్యూట్రిషన్ వారు పండుతాయి ఉడికిన చేపు ఆ గరిటి కూరలో ఉంటుంది, నీకు ఆ కూర యొక్క రుచి ఎందుకు తెలియటం గరిటిని మనం ఏదంటే మందపోరపాటు గరిటి పొరపాటు కాదు, అసలు నీకు హృదయం యొక్క లోయల్లోంచి హృదయం యొక్క లోతుల్లోంచి నీకు ఉంటే నా ఎందుకు ఎందుకు ఆ ప్రీతి నీకు పుట్టుకల వాడు తగ్గించిన అది నీకు కేవలం నీ చెప్పే మాటల వల్ల నీకు రాదు, హృదయం యొక్క లోయల్లోంచి ఆ లోతుల్లోంచి ఈ సబ్జెక్ట్ మీద ఈ ప్రేతమైన కాంక్ష ఆ కుటుంబ కాంక్ష నీకు పుట్టుకుని రాదు,
సోదర మహాశైల భగవంతుడు వేరు, భగవంతుడి మాటలు వేరు కాదు. కృష్ణుడు ఇప్పుడు లేడు అనుకోవద్దు, ఈ మాటల రూపంలో ఈ మాట ఎందు మీకు గౌరవం అంటే కృష్ణుడు ఎందుకు గౌరవం అంటే మాటకి కృష్ణుడికి భేదం చూడటం అపచ. ఫిలాసఫర్స్ వేరు, జలప్రియులైందే ఫిలాసఫర్స్, సింగర్స్ వేరు, సెయింట్ సింగర్స్ వేరు. బజారులో సంగీతం పాడే వాళ్ళందరూ కూడా సెయింట్స్ కాదు, త్యాగరాజు సెయింట్. త్యాగరాజు పాటలు పాడాడు కాబట్టి బజారులో పాటలు పాడే వాళ్ళందరూ సెయింట్స్ కాదు. రమణ మహర్షి గోచి పెట్టుకున్నాడు కాబట్టి గోచి పెట్టుకున్న వాళ్ళందరూ వీళ్ళైన సూర్యుడు కాదు. ఎవరికో ఒకరికి బట్టపుల ఉన్నవాడు తెలివితేటలు ఉన్నాయని బట్టపుల ఉన్నవాళ్ళు అందరూ తెలియని వాళ్ళు కాదు. రమణ మహర్షి కూడా ఫిలాసఫర్, జలప్రియులైందే ఫిలాసఫర్. త్యాగరాజు కూడా సింగరే కానీ సెయింట్ సింగర్. బజార్ సంగీతం కాదు త్యాగరాజు. బజారు కోసం ఆయన పాడలేదు, రాముడు కోసం పాడ. విషయ చింతన ఉన్నంతకాలం ఆత్మచింతన ఉండదు. మీకు నిజంగా కనుక ఆత్మచింతన ఉంటే విషయం పోయి. మీకు కొండగుర్తి మాటలు చెబుతున్నాను, మీరు విషయాన్ని చింతిస్తున్నారు అనుకోండి ఆత్మ పోయింది. ఆత్మను చింతిస్తున్నారు అనుకోండి మీకు విషయం పోయి. అంటే మీకు విషయం కనుక తోస్తూ ఉంటే, మీలో బోధం కనుక తోస్తూ ఉంటే మీకు ఆత్మచింతన లేనట్టు, దైవ చింతన లేనట్టు. నిజంగా మన బుద్ధి ఆత్మచింతన అలవాటు పడింది అనుకోండి, అంటే పచ్చగడ్డి చిన్న దూడకి దాని ఎదురుగుండా ఒత్తిడి పెట్టి తింటుందండి. అలాగే మీ మనస్సు కనుక ఆత్మ యొక్క రుచి పెరిగితే, దైవానికి సంబంధించిన రుచి కనుక మీకు పెరిగితే, మీ బుద్ధికి ఆ సుఖం కనుక అందితే, మీ చేతికి అందితే, విషయ సుఖాలు మీకు స్ఫురణకే రావు, మీకు తొయ్యనే తొయ్యి. విషయాలు పోస్తున్నాయి అనుకోండి, విషయాలు మీకు గుర్తుకొస్తున్నాయి అనుకోండి, ఆత్మచింతన మీరు ఏదో విషయాలను ధ్యానం చేస్తున్నారు కదా. భగవంతుడు చెప్పిన మాటలనే మీరు ఎందుకు ధ్యానం చేయరు? మరణం లేకుండా మీరు లేరు కదా. భగవంతుడు చెప్పిన మాటలు మీరు ఎందుకు స్మరణ చేయరు, ఎందుకు ధ్యానించరు, ఎందుకు విచారణ చేయరు? అదే భగవంతుడు లేడండి, ఇది ఏదో చెప్తున్నారు. ఆత్మ లేదండి, మధ్యాహ్నంతో బూడిపోతాడు వాడు, తర్వాత జన్మ పాడు అని అబద్ధం. ఏదో బతుకున్నంతకాలం శుభ్రంగా ఆవకాయమని తీసి మామిడి పండులో ఉన్న రసం ఆ టెంక కూడా శుభ్రంగా అరిగిపోయింది లేదా, నాకి 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 విడిచిపెట్టాడు. అలా ఈ ప్రపంచంలో ఉన్న భోగాలు నాకి 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 చావురాను, ఎందుకు ఈ భగవద్గీత ఎందుకు ఈ తెచ్చడు అని చెప్పి పెద్ద మనుషులు లోకంలో లేకపోయారు. వాళ్ళ మాటలు చూసి మీరు మాయిపోతారు. వాడు మన దగ్గర చెప్పుకున్నట్టే మరణాంతర జీవితంలో కూడా వాడు చెప్పాడు అలవాటు. అవి ఈశ్వరుడు అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలుసు అంటాడు. ఎందుకంటే కరువు వచ్చిందా విపరీత ఆకల బాధ అందరికి ఆ కరువు గురించి గుర్తించనుకుంటాను. భవిష్యత్ మీరు రాత్రులు ఏం చేసి వాళ్ళకి స్టూడించి హాస్టల్లో స్టూడించు, ఇలా మీరుకు వచ్చినంత పని ఉంటుంది, మీరుకు వచ్చిన పిల్లలు పక్కన పక్కవాడని చూసేవాడు. మీరు కొంప తీసి ఆకల బాధ పడి లేదు, ఈ రాత్రి నేను తిమ్మిడి పడాలి. శంకరాచార్య ఉన్నారు ఆకలి కూడా ఒక రోగం, దీనిని ఆకలి రోగం, ఆకలి రోగమే అని ఏది రోగం చూడండి. మీకు రోగం వచ్చినప్పుడు మెడిసిన్ ఎలా వాడుతున్నావు? డాక్టరే ఒక బెడ్ వేసుకుంటే నువ్వు పరిగణలు వేసుకుంటావు? అదేవిధంగా మీ శరీరానికి వచ్చే మామూలు రోగాలు ఎలా వస్తున్నాయి? ఆకలి కూడా రోగం, ఆ రోగానికి సరిపడిన అన్నం తినండి. అంటే అజీర్తి రోగం తినడి అంట విపరీతమైన ఆకలి పుట్టినట్టు అన్నం కోసం మన మనస్సు ఎలా ఎదురు చూస్తుంది అంత ఇంటెన్సిటీతో. ఈశ్వరుడు కోసం కనుక మన మనస్సు చూస్తే ఆ దేహంలో ఉండదు నీకు మోక్షం వస్తుందని చెబుతున్నాడు ఆచార్య. దాహం అవుతున్నప్పుడు మంచి నిలబడి మనసు ఎలా అయిపోతుంది? అదే ఇంటెన్సిటీ మీకు ఈశ్వరుడు పట్ల ఆత్మ పట్ల ఉంటే మీకు ఆత్మ దర్శనం మనకి ఎలా అనిపిస్తుంది? లోకం ఉంది ఆత్మ నిజంగా ఆత్మ ఉంది లోకం ఉంది. మనస్సు కుదిరిగా ఉంటుంది లేదంటే మా మనస్సు తిరుగుతారు. దాని అర్థం ఏంటంటే మీ మనసులో దోషం, మనస్సులో దోషం లేకపోతే మనసు చెడు. మనసులో దోషం లేని వారికి జ్ఞానం పెట్టదు. ఇంకా కాస్త లోతుకెళ్ళి ఆలోచిస్తే మనకి విషయం అందిన అందకపోయినా మనస్సు చెల్లించడానికి ఇంటి అధికారం. దేహమే ఆత్మ. ఈ దేహం పుట్టినప్పుడే నేను పుట్టాను, ఈ దేహం మరణించినప్పుడే నేను మరణిస్తున్నాను, ఈ దేహమే నేను, ఈ దేహానికే పరిమితం అయ్యాను, దేని అనుకున్న వాడికి ఏ జన్మలోనూ జ్ఞానం. దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం వాడికి ఏ జన్మలో ఉన్నవాడికి జ్ఞానం. ఆత్మబుద్ధి ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది, దేహ బుద్ధి ఉన్నవాడికి శ్మశానం ఉండదు. మీ జ్ఞానం ఎక్కడ ఉంది? దేహంలో లేదు, ఆత్మలో. అంటే మీ బుద్ధి ఆత్మ ఎందు ఉంటే నీ జ్ఞానం కలుగుతుంది, ఇంకా ఆత్మలో జ్ఞానం ఉండదు. మీ బుద్ధి ఎక్కడ ఉంది? మీ ఆత్మలో లేదు, మీ దేహంలో. నేను లావుగా ఉంటే లావుగా ఉన్నానని, సన్నంగా ఉంటే సన్నంగా ఉన్నానని, ఎర్రగా ఉంటే ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉంటే నల్లగా ఉన్నాను. దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం వాడికి ఏ జన్మలో ఉన్నవాడికి జ్ఞానం. గారు పెద్ద మనిషి గాంధీ గారు బ్రహ్మ మనిషి దగ్గర పడతాడు. కానీ గాంధీ గారు మిమ్మల్ని ప్రశ్నడమన్నారు, కామాన్ని ఎలా జయించాలి? బ్రహ్మ మనిషి గారు జయించాలని ఉపన్యాసం చెప్పలేదు. ఈ దేహభావానికి పరిమితమైనంత కాలం కామాన్ని జయించలేము. ఈ జన్మలోనే కాదు, మరి ఎవరైనా సరే ఈ లోకంలో కాదు, పరలోకమైన ఈ దేహభావం నీకు ఉన్నంత కాలం, నీ అస్తిత్వం దేహానికే పరిమితం అయినంత కాలం నువ్వు ఏమన్నాడు కామాన్ని జయించలేదు. నరకానికి విషయాలనే వీటిని మూడిపించాడు భగవంతుడు వాసి చేస్తాడు. ఒకటి కామం, రెండు క్రోధం, మూడు లోపం. మూడు ద్వారాలు నేలచక్కటి ద్వారాలు. ఈ విశాలమైనవి సోదర మహర్షులారా, నువ్వు ఎంతకాలమైతే ద్వైత భూమిలో ఉన్నావు, ఎంతకాలమైతే ఈ ద్వైత భూమిని అతిక్రమించి నువ్వు వెళ్ళలేకపోయావు, అంతకాలం నీకు కామాన్ని విడిచిపెట్టావు. సోదర మహర్షులారా, మనమే ఒక జైలు ఉంది. ఈ దేహం అనే జైల్లో ఇప్పుడు ఉన్నాం. ఈ జైల్లోంచి బయటకు ఎప్పుడు వస్తామంటే ఈ విషయం అర్థం అయ్యే వరకు ఈ జైల్లోంచి బయటికి రావు. మనుషుడి జన్మలో ఆ దేహం అనే జైల్లో ఉంటాం. రాజమండ్రి జైల్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే, కడలూరు జైల్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే, ఢిల్లీ జైల్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే. జైలు మారవచ్చు, అలాగే దేహాలు మారవచ్చు, లోకాలు మారవచ్చు. ఎంతకాలమైతే ద్వైత బుద్ధనే ఈ ప్రజల్లోంచి, అహం బుద్ధనే ఈ ప్రజల్లోంచి, ఈ జైల్లోంచి మానవుడు మానసం ఎంతకాలమైతే బయటికి రాదు, వారికి మోక్షం లేదు, వారికి ముక్తి లేదు, వారు ఎన్నడు జ్ఞానం ప్రకాశించలేదు. నేను చెప్పే మాటలు మీకు ఇష్టం అయితే నమ్మండి, మీకు ఇష్టం లేకపోతే కాదనండి, నాకు వచ్చే నష్టం. ఇది ప్రజెంట్, మనం అందరం ఇప్పుడు జైల్లో ఉన్నాం. ఈ దేహభావన మనందరికీ ఉంది. ఈ దేహభావన కట్టేసి కొడుతున్నాడు, ఇస్తాడు మనకు. ఈ దేహభావనకు మనం కట్టేసి రంకలు వేస్తున్నాడు, కేటలు వేస్తున్నాడు, దెబ్బలు వస్తున్నాడు. ఎవరు మీకు సహాయం ఇచ్చేవారు? ద్వైత భూమినే జైల్లోంచి, ద్వైత భూమినే ప్రజల్లోంచి, ఈ ద్వైత బుద్ధిని ప్రజల్లోంచి ఏ జన్మలు అయితే వారు బయట పడతాడో అది వారు కడసారం. అప్పటి వరకు మీకు మీ డబ్బు కానీ, మీ కీర్తి కానీ, మీ గౌరవాలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ సమాజం కానీ ఎవరు మనకు సహాయం చేయరు. మీరే కొంత అభివృద్ధిలోకి వస్తా అంటే నిన్ను చూసి రాజు పెట్టి కొట్టే ఈ సమాజాన్ని గొప్పారు. ఏ మహాత్ముని ఈ సమాజం గౌరవించారు? రమణ మహర్షి మీద ఉమ్మడించారు, యేసుక్రీస్తుని చిన్న ఇష్టంతో సొకటేశ్వర విషయం పెట్టి చంటారు. ఏ మహాత్ముని, ఏ గేటు ఈ సమాధి వ్యక్తులు దీనికి చేతనైతే కార్యకంటే వెనకాల జంట కొన్ని దుమ్ములేదు. నువ్వు ఎంత మంచి పని చేస్తున్నా నీ వెనకాల దుమ్ము లేస్తున్నా ఉంటుంది, కారణకాల దుమ్ము ఎంతో కొన్ని దుమ్ము లేదు. నేను విమర్శించే వాళ్ళు ఎక్కడ ఉంటా ఉంటారు, అది చూడదు. ఎవరో విమర్శిస్తున్నారని మీరు కన్నారు బట్టి మరణానంతరం విమర్శించే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అది నేను మీకు చెప్తాను. ఈ విమర్శించే వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు. అయ్యో ఎండలో ఉంటే నీడలో వచ్చి కూర్చోవాలి అబ్బాయి అనని మనుషులా మనం ఉద్ధరించేవాళ్ళం. ఎండలో ఉంటే ఎండలో ఉన్న అబ్బాయి కాస్త నీడకు వచ్చి కూర్చో అని అంటే వాడు ఎక్కడ సుఖపడతారు? అంత ఎందుకు మనసులు వీళ్ళ సమాజాన్ని ఉద్ధరించేది దేవుని తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఆశించడమంత పడతాం. మీ మనస్సు ఎప్పుడైనా క్షణిస్తూ ఉంటే మీ మనస్సులో ఏదైనా చిన్న కెరక అసలు కష్టం సుఖం లేకపోతే దేహం ఎందుకు వచ్చింది? ఏమి కష్టం కలగదు, ఏమి సుఖం కలగదు. ఈ దేహం ప్రారంభం అనిపించడానికి దేహం వచ్చింది. ప్రారంభం అనుభవం పూర్తి అయిపోయిన తర్వాత, ప్రారంభ అనుభవం ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్క శకల్ కూడా మీ ప్రాణం ఒక్క శ్వేతాన్ని పూర్తిగా నిలిచిపెట్టడం పిటిషన్ పెడుతుంది. కానీ ఎప్పుడైతే దేహం తల్లి కడుపులో తయారై బయటకు వచ్చిందో ఏ ప్రారంభాన్ని ఈ శరీరంలో పోషేది అనుభవించమని ఇస్తాడు, ఆ ప్రారంభం ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకొక శ్వేతాన్ని పూర్తిగా నిలిచిపెట్టడం పిటిషన్ పెడుతుంది. కానీ భగవంతుడికి రెండే రెండు సార్లు నవ్వొస్తున్నారు. నవ్వటం అంటే స్మైల్ చేస్తాడు రామకృష్ణ పరమాన్ని. ఎప్పుడట ఎవరికైనా రోగం వచ్చినప్పుడు వీళ్ళని బతికించే బాధ్యత నాదని డాక్టర్ చెప్పి కబుర్లు చూసాడు. డాక్టర్ కొంచెం నమ్ముతారట, చావబోయేవాడు చచ్చిన వాడి గురించి చూపిస్తాడు, చావు చావబోతున్న మనం చనిపోయిన వాడి గురించి చూపిస్తాం. రెండోసారి ఎప్పుడు నవ్వు వస్తున్నట, గోడకాల అన్నదమ్మల దెబ్బలాడుకుని సుప్రీంకోర్టు వెళ్ళాం. ఇప్పుడు ఒక కడుపుని చీల్చుకుని బయటకు వచ్చారు, అన్నదమ్మ అంటే ఒక కడుపుని చీల్చుకుని బయటకు వచ్చాను. ఎవరేమంటా అంట అన్నగారు, తమ్ముడు తమ్ముడు అంటారు. తమ్ముడు ఏమంటాట అమ్మ అన్న, మా తమ్ముడు లేకపోతే నేను ఉండలేదని చెప్పి అన్నగారు ఉన్నాడు. మా అన్నయ్య కనపడకపోతే నేను ఉండలేని చెప్పి తమ్ముడు ఉన్నాడు. ఇవన్నీ అహంకారంలో పరిమితమైన స్నేహాలు అనురాలు వీళ్ళు పంచుకున్నాక గోడకాలు ఎక్కడైనా చిన్న పీకి వేస్తే మనసులో కోర్టు అయిన తర్వాత, హైకోర్టు అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్న మటుకు అప్పుడు చిన్న నవ్వు వస్తుంది తీసుకుంటాం. ఎంత నిజమైన ప్రేమ సోదర మహాశైలర్, మనకున్నదంత ఫాల్స్ నాలెడ్జీ, రియల్ నాలెడ్జ్ అనుకుంటున్నాము. అంతేకాదు అంతే పదం, మనకున్న నాలెడ్జ్ అంతా ఫాల్స్ నాలెడ్జ్, ఎక్వైర్డ్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ కాదు. ఈ రియల్ నాలెడ్జ్ కనుక మనకుంటే ఎన్నాడు లిబరేషన్ అవుతుంది. మనకున్నది ఫాల్స్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్ ఉదయించిందంటే ఆ శకంలో మెరుపులాగే జ్ఞానం ఉదయించింది. ఇంకా కొంతమంది మనుషుల యొక్క అహంకారం ఎంత దూరం వెళ్ళిపోతుందంటే
ఈ రోజున మనం మరణిస్తే రేపు పొద్దున సూర్యుడు ఉదయించడం మానేస్తాడు.
ఎంత పరాకష్ట కల్పం వచ్చింది వాడు, ఎంత అహంకారం సింహాసనం మీద వచ్చింది. మీరు వినయాన్ని విడిచిపెట్టకుండా, నీటి విడిచిపెట్టకుండా,
మీరు డబ్బు సంపాదించుకునేటప్పుడు, మీరు ప్రీతి ఉన్న వస్తువుని సేకరించుకునేటప్పుడు ఎంత శ్రద్ధను మీరు పేచి వస్తున్నారో, అంతే శ్రద్ధను మీ మనస్సుని మీ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం అంత మీరు తపన పడుతుంటే ఈశ్వరుడు సహాయం మీరు చేస్తారు. మీరు కోరక్కర్లేదు, మీరు చేసే ప్రయత్నాన్ని ఈశ్వరుడు చూస్తాడు, మీకు సహకరిస్తాడు. ఈశ్వరుడు కళ్ళు కూడా పని లేదు, ఈశ్వరుడు మీరు పెట్టే పిటిషన్ కూడా పని లేదు. ఈశ్వరుడు సర్వసాధ్యం. లాస్ట్ వరల్డ్ బహుశా ఇది బ్యూటిఫుల్ వరల్డ్ కాకపోవచ్చు. ఈ రోజుకి ఒక లాస్ట్ వరల్డ్ చెబుతున్నాను, ఒక ఫైనల్ వరల్డ్ చెబుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే నేను చెప్పిన మాటలను మీరు మర్చిపోయి, లేకపోతే నా మాటలు నాకు ఇచ్చేసి మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని సవినముగా గౌరవంగా సుస్పష్టంగా మిమ్మల్ని ప్రార్థించిన ఒక చిన్న మాట ఎలిటివ్ వర్డ్, ఈ చిన్న మాట మీరు ఐ అర్నెస్ట్ రిక్వెస్ట్ టు రిమెంబర్. మీరు బజార్లో చీర కొనుక్కోవడానికి వెళ్ళారు, ఆ దుకాణంలో ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గైన్. మీరు చీర కొనుక్కోవడానికి ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న షాప్లో వెళ్తారు, ఇప్పుడు ఏం చెప్తాడు 175 రూపాయలండి చీర, 175 రూపాయలు ఇచ్చేసి మీరు చీర పట్టుకారు. మీ దగ్గర 175 రూపాయలు లేవనుకున్న మాట, 170 ఉన్నాయి. ఏమండి నా దగ్గర 170 ఉన్నాయి, 175 చీరి ఇచ్చేదంటే వాడు చీరి ఇస్తాడు. అదేవిధంగా మీరు ఎన్ని దోషాలు మీరు జయించుకుంటూ వస్తున్నప్పటికీ, వస్తున్నప్పటికీ కొంత అడ్వాన్స్ అయినప్పటికీ ఆఖరిన ఒక 5 రూపాయలు లేక మీకు ఆ చీరి చేతికి ఎలా రాలేదు? ఒక చిన్న దోషం మీకు అడ్డు పడితే మీ సగం ఉంటుంది మీ చేతికి రాదు సోదరు. 170 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, ఒక 5 రూపాయలు ఆస్తి చేసింది ఆ చీర మీ చేతికి రాదు. మన ఇంటికి 99 సుగుణాలు ఉన్నాయి, ఒకే దుర్గుణం. ఆ దుర్గుణం చాలు నేను నడకానికి మోసుకుంటాను. నాలో ఉన్న చిన్న దోషం ఉండటం వల్ల ఈశ్వరుడు తన స్వరూపాన్ని నాకు ప్రసాదించడం సోదర మహర్షి. తన స్వరూపాన్ని నాకు ఎప్పుడు, తన స్వరూపాన్ని నాకు ఎప్పుడు అనుకుంది ఈశ్వరుడు నాకు జ్ఞానం కల రమేశ్వడి యొక్క స్వరూపాన్ని నాకు ప్రసాదించడం నాకు జ్ఞానం కల. ఈ ఒక్క మాట మిమ్మల్ని జ్ఞాపకం ఇచ్చుకోమని ప్రసింహాలు శివ 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 నారాయణ నారాయణ నారాయణ.